నారదుడు దేవర్షి నారదుడు వేదవ్యాసుడికి ఒక ప్రాబ్లం అడిగాడు. ఇవేవో చాలా 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 చేసేవయ్యా నువ్వు, కానీ నువ్వు చేసింది ఇంక్లూడింగ్ మహాభారతం వరకు నువ్వు చేసినవంతా పెద్ద ఉపయోగం ఏం దొరకలేదు. ఎందుకు ప్రశ్న వచ్చింది అంటే, వేదవ్యాసుడు నేను చాలా రాశాను కానీ మనుషులకి ఏమీ అర్థం అవటం లేదు, ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారు అంటే, అప్పుడు నారదుడు ఆయనకి హరివంశం చెప్తాడు, మహాభాగవతం చెప్తాడు, కృష్ణుడు చరిత్ర ఉంచేత పెద్ద పెద్ద పుస్తకాలు, కేడిఎస్లు ఇంకా ఏవేవో పుస్తకాలు అన్నీ చదవటం ఒక ఎత్తు, కథల గురించి చెప్పటం ఒకటి చాలా ఇంపార్టెంట్. చివరికి వేదవ్యాసుడికి కూడా నారదుడు చివరికి చిక్కింది. నారదుడు వేదవ్యాసుడికి చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే, నువ్వు భాగవతం చెప్పాలయ్యా బాబు, నువ్వు చెప్పేవు చాలా చాలా విషయాలు కానీ చెప్పినవన్నీ ఒకెత్తు, భాగవతం ఇంకా కథ ఎందుకు దానికి ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు సైంటిస్టులు కూడా చెప్తున్నారు, సైకాలజిస్ట్స్ ముఖ్యంగా చాలా ఓపెన్ గా వాళ్ళు ఏం చెప్తారు అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి థియరీలన్నీ ఒకవైపు, దాన్ని ఎలా ఉపయోగించాలి అని చెప్పి తన జీవితాన్ని చెప్పేది అలాంటిది. అంటే ఇవాళ ఇంతవరకు మనం విన్నవన్నీ ఒకవైపు, భావ సంవేదనల గంగోత్రి చాలా ఇంపార్టెంట్. తమాషా కూడా ఏంటి అంటే, పరమపూజ్య గురుదేవులు దానికి చెప్పిన పేరు కూడా భావ సంవేదనల గంగోత్రి. ఆ గంగోత్రి ఏదైనా అవ్వచ్చు, గంగోత్రి ఎప్పుడు చాలా చిన్నగా ఉంటుందమ్మా, పేరే గంగోత్రి కదా. గంగోత్రి నీకు తెలుసు కదా ఎలా ఉంటుందో, వెరీ స్మాల్ 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 స్ట్రీమ్ కూడా ఉండదేమో, అక్కడ ఒక లైన్ ఉంటుందేమో, లేకపోతే అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ డ్రాప్స్ పడుతూ ఉంటాయేమో. నేను గంగోత్రి చూడలేదు కనుక నేను చూడలేదు, కానీ వింటాన్ని బట్టి అలాగే అనిపిస్తుంది. ఇంకా ఇవాళ కూడా 5-6 డ్రాప్స్ చెప్తానంతే, నేను చెప్పలేదమ్మా. పరమపూజ్య గురుదేవులు ఇచ్చినటువంటి భావ సంవేదనల గంగోత్రి ఇచ్చాడు ఆయన. ఒక గంగోత్రి కాదు, చాలా గంగోత్రిలు ఇచ్చారు. అలాంటివి మీరు కూడా అందులో భాగం అవుతారా, అది మనం చేస్తున్నటువంటిది. దానిచేత ఇది చదువుతున్నప్పుడు ఏదో కథల్లాగా చూసి ఏదో మీకు తెలిసిన కథ అనుకుంటే వేస్ట్ అమ్మా, కానీ భావ సంవేదనల గంగోత్రి అని తెలిస్తే మీ జీవితాలు ఇది మార్చేస్తుంది. మొదటిది చూడండి, వేదవ్యాసుని అంతర్వ్యధ తెలుసు కదా, ఆయన కూర్చుని ఉన్నాడు సరస్వతీ నది, నది తటం దగ్గర ఆలోచిస్తున్నాడు, బాధపడుతున్నాడు. నేను చాలా చాలా విషయాలు చెప్పాను, రకరకాలుగా చెప్పాను, నేను సూత్రాలు చెప్పాను, వేదాలన్నింటినీ కూడా అర్థం అవటం లేదని చెప్పి 4 లెవెల్స్ లో చెప్పాడు. మరి ఏం జరగలేదు, ఎవరికి ఏమీ అర్థం అవటం లేదు, ఎవరికి ఏం చెప్పినా వాళ్ళు చదువుతున్నారు అంతా కనిపిస్తూ ఉంటుంది, చాలా చోట్ల వాళ్ళ క్రియాకలాపాలు కనిపిస్తాయి తప్ప వాళ్ళు చదువుతున్నటువంటి ఫ్యాక్ట్స్ ఆ జీవిత విధానాన్ని అర్థం చేసుకుంటున్నారు అని నాకు అర్థమవుతే నారదుడు వచ్చాడు. నువ్వు చేసింది తప్పయ్యా, అసలైన సిసలైనది ఏంటి అంటే హరివంశము, కృష్ణుడు చరిత్ర నువ్వు స్పష్టంగా చెప్పలేదు. తెలుసు కదా కథ ఎంత ఇంపార్టెంటో, కానీ మనందరికీ తెలుసు ఆయన కథ. ఇంచేత మరి పరమ పూజ్య గురుదేవుడు ఇచ్చిన చిన్న చిన్న కథల కంటే అది చాలా పెద్ద కథే. మరి ఈయన చిన్న చిన్న కథలు ఎందుకు ఇచ్చాడో మరి నాకు తెలీదు. మేబీ మీరు ఎక్కువ ఈజీగా తెలుసుకుంటారేమో, టు ద పాయింట్ తెలుసుకుని అంటారేమో, చూసుకోండి అమ్మా దాన్ని చాలా జాగ్రత్తగా. ఇందులో చాలా ముఖ్యమైనది, ముఖ్యమైనది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే పేజ్ 4 చూడండి అమ్మా, అక్కడ లైన్స్ అక్కడే అండర్లైన్ చేసింది. విజ్ఞానము ధనానికి బానిస. ఇప్పుడున్న పరిస్థితి మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సైంటిస్టులు ఉన్నారు కానీ నాకు తెలిసిన సైంటిస్టులు నాకు ఎవడు గుర్తు రావటం లేదు. ఐ థింక్ ఐన్స్టీన్తో ఇట్ హ్యాస్ స్టాప్డ్ అనిపిస్తుంది. కొంచెం సైన్స్ గురించి తెలుసుకున్న వాళ్ళకి టెక్నాలజీ అవుతే ఇప్పుడు ఉంది కానీ ఎక్కడ సైంటిస్టులు లేరు ఎక్కడ. అండ్ డాక్టర్లు వాళ్ళు వీళ్ళు చేసేటటువంటి సైంటిఫిక్ నోబెల్ ప్రైజులు అంతా కూడా టెక్నాలజీయే. ఒక సైన్స్ అనేది ఒక సిద్ధాంతాన్ని ఇచ్చేటటువంటి జీవిత విధానం కనిపించటం లేదు ఈ మధ్య. అంచేత విజ్ఞానం ఏమైపోయింది ఇప్పుడు, ధనానికి బానిస అవుతుంది. ధనానికి వచ్చే విజ్ఞానం డబ్బులతో వస్తుందిరా ఎక్కడైనా, రాదు. అంచేత విజ్ఞానము లేదు. ధనము దుర్బుద్ధి చేతి కీలుబొమ్మ. పోనీ ధనం పోనీ ఏదైనా మంచివాళ్ళు ఉపయోగించగలిగితే బాగుంటుంది. కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఆ మాట పరమ పూజ్య గురుదేవులు చెప్పినప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ధనం అయితే మనం జేబులో ఉంది, బుద్ధి కరెక్ట్గా ఉందా? మనం ఎప్పుడైనా ఆలోచించామా మనం ఏ డబ్బులు అయితే వాళ్ళు ప్రతిరోజు ఉపయోగిస్తున్నామో అది మీకు అర్థమవుతుందా? అసలు ఏం చేస్తున్నారో దాన్ని, అది ఒక కథలాగా చెప్పబడుతోందమ్మా. ఇది సీరియస్గానే చెప్పబడుతోంది. అది నిజమే, డబ్బు ఉంది జేబులో ఉంది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు, ఒక క్వశ్చన్ మార్క్. రెండోది సరే ఏదో జేబులో ఉంది, దేనికి వాడుతున్నారు, క్వశ్చన్ మార్క్ వేసుకోండి అమ్మా. దేనికి? ఏదో తినటానికి అలాంటిది వాడేది ఇంపార్టెంట్ ఏమ్మా? తినటానికి బద్దలేకపోయాం, తిండి తినకపోతే ఏం చేస్తావురా? చేత మళ్ళా తినటానికి మీరు ఏదేదో చదివితే ఒప్పుకో. మళ్ళా ఆ డబ్బు దేనికంటారు అదమ్మా నాకు తెలీదు. నేనైతే మెక్డోనల్డ్ అంటాను, తప్పేమో అది కరెక్టే. ఏంటంటారు, కోకో కోలా. ఇంకా మరి చూసుకోండి అమ్మా, నాకు తెలియదు ఏంటో అలాంటివి. పేర్లు నేను చెప్పలేకపోతాను, తింటానులే అమ్మా అది, కానీ పేర్లకు గుర్తు రావటం లేదు ఇప్పుడు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి, ఆ ధనముతో అది కొనేటటువంటి దమ్ము మీకు ఉన్నదా? అది ప్రపంచంలో సమాజంలో అది జరుగుతోంది కనుక ఓకే. కానీ పరమ పూజ్య గురుదేవులు మనని ఏ విధంగా ఉపయోగించాలి మన డబ్బులు అని చెప్తున్నప్పుడు రెండో లైన్ వస్తుందమ్మా. ఇప్పుడు ధనము దుర్బుద్ధి చేతి కీలు బొమ్మ. కొంచెం వినటానికి కష్టంగానే ఉంటుంది. మరి ఏం చేస్తామమ్మా, మనం చదువుకుందామమ్మా. అంతా చేయాలని రూల్ ఎక్కడా లేదమ్మా, విని ఊరుకోండి. సాధనాలన్నీ వీటి చుట్టూ తిరుగుతున్నాయి. ఇంచేత మనం ఏ సాధనాలన్నీ ఉన్నా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఇదంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతుంది. అన్ని సాధనాలు ఆలోచించుకోండి. అందుకోసమే దాన్ని అండర్లైన్ చేసిందమ్మా. మీరు చదివేసి అనుకుంటే కుదరదు, దాన్ని ఆలోచించుకోవాలి. సాధనాలు ఏమున్నాయి మీకు? బయట ఉన్నటువంటి సాధనాల సంగతి తర్వాత చూద్దాం. మీ చేతులు, కాళ్ళు, చేతులు, కాళ్ళు, చెవులు, అవి సాధనాలే కదా. దేనికి వాడుతున్నారా వాటిని? నాకు తెలిసి మొబైల్ బాలే వింటున్నారా అందరు? మీరే ఆలోచించుకోండి అమ్మా, దేనికి వాడుతున్నారు? ఎక్కడో మీరు చెప్పి 1000 మాటల్లో ఒకటో రెండో ఉపయోగపడేది ఉంటుంది, మిగతావన్నీ. అండ్ 99% నాకు డౌట్, నేను ఎప్పుడు వినలేదు కానీ రెండు మొబైల్స్ మాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా వాడు మూడో గురించి తిట్టుకుంటూ రాసుకుంటారు అని నా డౌట్. అంటే నా అనుభవం గురించి చెప్తున్నాను. మొబైల్స్ లో మీరు మాట్లాడుకునేది ఎక్కువగా అదే ఉంటుంది అనుకుంటున్నా. దేనికి ఇదంతా చెప్తున్నాను? చేతులు, కాళ్ళు, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి సాధనాలు మనం దేనికైనా వాడుతున్నామా? నీకు సంబంధించిన సాధన, నీకున్న 5 శరీరాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయ్యా, వాటిని దేనికి వాడుతున్నావు నువ్వు? సరే, ఇంకా వాటితో నువ్వు ఉపయోగించుకునేటటువంటి బయట ఉన్న సాధనలు ఎలా ఉంటాయో నువ్వు ఊహించుకోవచ్చు. అంచేత పరమపూజ్య గురుదేవులు ఆ రాసిన ఒక లైన్లో చాలా చాలా లోతుగా చెప్తారమ్మా ఆయన మాట వింటూ ఉంటే. సాధనాలన్నీ వీటి చుట్టూ తిరుగుతున్నాయి. తనను తాను జ్ఞానులు, విద్వాంసులు, తెలివైన వాళ్ళు, బలవంతులు అని భావించుకునేవారు అందరూ దుర్బుద్ధికి దాసులయ్యారు. ఎందుకమ్మా తిట్టుకోవటం అని చెప్తే డాట్ 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 అందరినీ తిట్టేశాం కదా. మరి ఇదంతా చేసేసాం సరే, అందువల్ల నారదుడు అడిగాడు వేదవ్యాసుని, నువ్వు చాలా బాధపడ్డావు, కూర్చుని ఉన్నావు సరస్వతి నది దగ్గర, ఎదేదో రాసేసావన్నావు, నువ్వు ఏం రాసినా మనుషుల బురకెక్కదు, కానీ వాళ్ళకి వాళ్ళ జీవిత విధానం ఎలా జీవించాలి అని చెప్పేటటువంటి జీవితం భాగవతం ఉంది, కృష్ణుడి యొక్క జీవితం మీకు అర్థమవుతుంది. అతని జీవితాన్ని మీరు చూస్తూ ఉంటే ఒకటి చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది, అన్ని యాక్షన్సే తప్ప నాకు తెలిసి ఒక గీత చెప్తున్నప్పుడు మాత్రమే ఓ లెక్చర్ కొట్టినట్టు గుర్తు కృష్ణుడు. ఈ మధ్యలో ఎక్కడా కృష్ణుడు కొట్టినట్టు నాకు గుర్తు లేదు. ఉందా? ఉంటే ఉండొచ్చులే ఎక్కడో. కానీ నాకు ఇంకో విషయం గ్యారంటీగా తెలుసు, గీత చెప్పినప్పుడు పాపం అతనికి 125 సంవత్సరాలు. అంటే ఆ 125 సంవత్సరాలలోనూ ఆయన ఏం పెద్ద చెప్పినట్టు ఏం లేదమ్మా, అంతా చేసేవాడే, అంతా యాక్షన్స్ తప్ప థియరీ ఏం చెప్పలేదు. అప్పుడు కూడా అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు కనుక, ఇంక ఇతనికి పారిపోతున్నాడు, చెప్తే వింటం లేదు అని గీత చెప్పాడు. కానీ లేకపోతే గీత చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను, కృష్ణుడి చరిత్రని మనం చాలా జాగ్రత్తగా చూస్తే ప్రాక్టికల్ గా మీకు అర్థమయ్యేది ఏంటి అంటే ఎక్కడ థియరీ లేదు అని. దానికి ఇంత మాటలు నేను చెప్పాను. నేను పుట్టిన దగ్గర నుంచి అమ్మ ఫస్ట్ స్టెప్ మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఇంకా పుట్టలేదు, పుట్టబోతున్నాడు, జైల్లో ఉన్నాడు. వాడే కాదమ్మా, ఇంకా పుట్టబోయేవాడే కాదు, వాడి అమ్మ నాన్న కూడా జైల్లోనే ఉన్నారు. మామూలుగా కాదు, కంప్లీట్లీ చేతులు కాళ్ళు అన్నీ కూడా ఇనుప గొలసులో బంధించి వీడినటువంటి వాళ్ళు. ఇంకా అంతకంటే అద్భుతమైనటువంటి, పుట్టటానికి దేవుడికి పుట్టాల్సినటువంటి ప్లేస్ అంతకంటే బెటర్ ఉంటుందిరా, అంటే బెస్ట్లో బెస్ట్ అనమాట అది. ఇంకా అంతకంటే ఘోరమైనటువంటి ప్లేస్ ఉండదు. వెరీ క్లియర్. ఇంకోటి కూడా తెలుసు, పుట్టగానే చస్తాడు, అది కూడా తెలుసు కృష్ణుడికి. తెలుసు కదా, పుట్టగానే ఏం చేస్తాడు కంసుడు? చంపేస్తాడు కదా. ఇందుకు ఇదంతా నేను చెప్తున్నాను అంటే, కథలు చెప్తున్నప్పుడు, ఒక కథ జరిగినప్పుడు కథని కథనము అని కూడా అంటారంటే చెప్పబడినది అని కూడా అర్థం. మరి ఏమర్థమైంది అందులో మనకి? ఒక మ్యాజిక్ జరిగింది అక్కడ, అసంభవమైనటువంటి మ్యాజిక్. అది చదివితే కూడా మీకు ఆ కథలోని మ్యాజిక్ మీకు అర్థం అవ్వదు. అసంభవమైనటువంటి వాడు పుట్టాలి, జైల్లో ఉన్నాడు, తల్లిదండ్రులు 8 ఏళ్ల బట్టి జైల్లో ఉన్నారు. దాన్ని బట్టి నేను ఊహించుకోవచ్చు 8 ఏళ్ల బట్టి జైల్లో ఉన్నటువంటి వాడు ఏ విధంగా జీవితం ఉండుంటుందో వాడిది. ఆలోచించండి, మనం నేను కావాలని కొంచెం స్లోగా చెప్తున్నాను. ఇదంటే చూసుకోండి, మనం చాలా జాగ్రత్తగా చెప్పండి. దానికంటే ఒక అవతారుడు పుట్టవలసినటువంటి అతి చెత్త చెత్త బర్త్డే సంభవమా చూసుకోండి. మా క్వశ్చన్ మార్క్ చాలా జాగ్రత్తగా ఈ కథల గురించి, పరమపూజ్య గురుదేవులు చెప్తున్నటువంటి భావ సంవేదనల గంగోత్రి. అమ్మా, మాకు భావ సంవేదనలు అవుతూ ఉన్నాయండి, మేమేం చేయలేమండి, టైం లేదండి. ఏరా, కృష్ణుడు పుట్టుకుపోయే టైం కంటే ఘోరమైన టైం నీకు ఎవరికైనా ఉంటుందా? చూసుకోండి అమ్మా, భావ సంవేదనలు ఉంటే అన్నీ అర్థమవుతాయి. ఖచ్చితంగా కృష్ణుడు పుట్టబోయేటటువంటి పరిస్థితులన్నీ మిరకల్ అయ్యాయి. దాని గురించి చెప్తున్నాను నేను. అన్ని మిరకల్స్ జరిగాయి అక్కడ ఆ క్షణంలోనే. పుట్టాడు, గొలుసులు బ్రోక్, జైల్లో ఉన్న తలుపులు బ్రేక్, సోల్జర్స్ వాళ్ళు గాన్. ఏమో నాకు తెలియదు ఎక్కడున్నారో నాకు తెలీదు. వాళ్ళమ్మ నాన్న కంప్లీట్లీ ఫ్రీ టు కమ్ అవుట్. మరి అమ్మ నదువు దాడాలి అంటే ఘోరంగా ఉందమ్మా. మీకు అర్థమవుతుంది కదమ్మా, ఫ్లడ్ ఉంది యమున, ఫ్లడ్లో తీసుకెళ్ళాలి రండి. మీరేదో మ్యాజిక్లో దారి వచ్చింది, ఆ మధ్యలో అలా నడిచి వెళ్ళింది, అది ఒక సింపుల్ చెప్పటానికి. ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇవన్నీ అక్కడికి వెళ్ళి ఎవరింటికి అవుతే వీరు వెళ్ళారు, ఇంకో చోటకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు వాళ్ళని ఆపేవాడు లేడు. ఇంకోళ్ళ పిల్లల్ని ఎవడైనా అక్కడ తీసుకొస్తే ఎవడైనా ఒప్పుకుంటారా మా పిల్లవాడిని వాడి ఇంట్లో పట్టమంటే? మీరైతే ఇప్పుడు కథలు బాగానే చదువుతారు, ఓహోహో ఆహాహా అని చదువుతారు. ఇప్పుడు ఆ క్షణంలో కనుక మీకు చెప్పుకుంటే మీరు కూడా చంపుండేవారు. ఏంటరా వీడెవడో తీసుకొచ్చి అందులో ఎవడిని కంసుడి కారాగృహం నుంచి వస్తున్నటువంటి వాడు మన ఇంటికి వస్తే ఏం చేస్తాం? బుర్ర ఏమైనా అర్థమవుతుందిరా, ఎంత ఘోరం. అంతేనా వీళ్ళు పడుకుని ఉన్నారు. సరే, ఆ పిల్లవాడిని తీసుకొచ్చి వీళ్ళని అక్కడ పెట్టేసి ఎవడు చూడటమే లేదు. వీళ్ళందరూ తిరిగి వచ్చేసి మళ్ళా వీళ్ళంతా అక్కడ పెట్టేశాక మళ్ళీ అన్నీ. మరి ఏంటో ఇదంతా అంటే నిజంగా జరిగిందంటారా జరగలేదంటారా మీ ఇష్టం అది. మహాత్ములు నిజంగా దాని గురించి చూడగలిగేటటువంటి వ్యక్తులందరూ ఏం చెప్తారు అంటే అవును, నిజంగానే జరిగింది. మరి మన జీవితాల్లో కరెక్ట్గా ఈ భావ సంవేదనలు చేయగలిగితే ఇప్పుడు మనకేం కష్టాలున్నాయిరా? కృష్ణుడు పుట్టేటప్పుడు పుట్టిన కష్టాలలో ఒక్క కష్టం చూపించాలి. ఒకటంటే కష్టం లేదు నాకు అని ఒక్క కష్టం ఉంటే అది వేరే విషయం. దట్స్ మరి అది కష్టం, ఏ కష్టం లేదు కదా. మరి అలాంటి కష్టం చూడాలంటే కష్టమే కదా. అది కాక కష్టాలు ఏమైనా ఉన్నాయా మీకే లేవు. నాకు ఇప్పుడేదో ఉంది కష్టం, చిన్న చిన్నవి, కానీ దాని గురించి నేను వెయిట్ చేస్తున్నాను, మీకు సంబంధించింది కాదు. ఇంచేత అర్థమైపోయిందిగా అమ్మా. ఇంచేత జాగ్రత్తగా ఆ కృష్ణుడి చరిత్రనే కాదు, ఆ భాగవతాన్ని జాగ్రత్తగా చదువుకోండి, అడుగు అడుగున చదువుకోండి. చదువుకోవటానికి ఈ యాంగిల్లో కనుక మీరు చదివితే చాలా చాలా విషయాలు, ఆయన పుట్టినప్పుడే ఇన్ని మ్యాజిక్లు ఉంటే మరి ఇంకా అడుగు అడుగున అన్నీ జరిగిన సంఘటనలే తప్ప ఎక్కడ లెక్చర్స్ లేవు. వెతుక్కోండి అక్కడ. ఇది అమ్మా page 9 వచ్చాను, 2వ కథ. మీ కథ అంతా మీరు చదువుకోవాలరా అంతా నేను చెప్పాలా మీకు? అందులో ఉన్న విషయం ఏంటో చెప్పాను, కానీ అందులో ఉన్న కథలు మీకు అందరికీ తెలుసున్నవే చాలాసార్లు. ఇంకా చైతన్యుడు ఉదయించాడు. ఈయన ఇంకొక గందరగోళం. కృష్ణుడు లాంటి గందరగోళమే కాస్త జాగ్రత్తగా ఉంటాయి, అది జాగ్రత్తగా చూసుకోండి ఆయన్ని. ఈయనకేంటి అంటే చాలా గొప్ప పండితుడు, చాలా గొప్పవాడు, కానీ ఎంత మంచివాడంటే అతను లెక్చరర్గా ఉన్నప్పుడు, అప్పుడు లెక్చరర్ అనరు, ఇప్పుడు అనుకోండి లెక్చరర్ అని, లా మీద ఏదో రాశాడు ఆయన బుక్, రాసుకుని తన పడవలో ఇంకోళ్ళతో వెళ్తూ ఉంటే ఇంకొక లెక్చరర్ ఎవడో ఆయన రాసిన పుస్తకం, ఇంకోడు తను రాసిన పుస్తకం చాలా గొప్పగా రాశాడు. వాడు చాలా గొప్పవాడే, వాడు చూచండి ఎంత బాగా రాశాను అండి ఈ పుస్తకం అని ఈయనకి చూపిస్తాడు. మనం చైతన్యుడని అనుకుందాం మా పేరు, నీమాయి అది పేరు మనం చెప్పుకున్నా గుర్తురాదు, కానీ చైతన్యుడు ముందు పేరు నిమాయి. చెప్పింది అర్థమవుతోందమ్మా. తను పుస్తకం రాశాడు చైతన్యుడు, అప్పటికి ఇంకా చైతన్యుడు ఎవరు లెక్చరర్గా ఉన్నాడు. ఆ పుస్తకం అతనికి చూపిస్తాడు, వాడు ఆ పుస్తకం చూసి ఏడ్చేస్తాడు, ఇంకా మీ పుస్తకం ముందు నేను రాసిన పుస్తకం ఎవడు చూడరా అని. తెలుసా ఏం చేశాడు చైతన్యుడు? తను రాసిన పుస్తకం చింపేశాడు అతని ముందే, నువ్వు రాసుకోరా నీ బుక్ అని. ఇది జరిగిన ఒక వీక్ 10 డేస్ కాశీలో అక్కడున్న కాలేజెస్ లో లెక్చర్ చేయడానికి వెళ్తాడు. వెళ్తున్నప్పుడు కాశీ నుంచి ఒక సన్యాసి కూడా వస్తాడు. ఇతను వచ్చాడని విని చాలా తెలివైన వాడు. అతనితో అంటాడు, ఒరే నువ్వు ఇంత చదివేవురా, ఈ చదివిందంతా ఏ లాభం రా నీకు, అసలైన సిసలైన పని నీకు ఎప్పుడైనా తెలుసా, నువ్వేదేదో చెప్తూ ఉంటావు కదా, నువ్వు చెప్తున్నటువంటి విషయాలలో ఇప్పుడున్నటువంటి భారతీయ పరిస్థితి ఎలా ఉందో నువ్వు చూశావా, దానికి నువ్వు చేయవలసింది ఏదైనా చేయదలుచుకుంటే నువ్వు రెడీయా, ఏం చేయాలి. సరే మీకు తెలుసు కదా ఇంకా ఆయన గురించి నేనేం చెప్పక్కర్లేదు, అతని తాలూకు కంటిన్యూషన్ ఇప్పుడు ఇస్కాన్ ఇస్కాన్ తెలుస్తూనే ఉంది. అంచేత ఆయన ఎప్పుడో స్టార్ట్ చేసినటువంటి ఒక చిన్న హరే రామ హరే కృష్ణ 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 హరే అనేటటువంటిది ఇప్పుడు ఏ లెవెల్లో ఉందో మీకు తెలుసు కదా. అంచేత మీకు ఇష్టమైనా లేకపోయినా వినేవాళ్ళు వింటూనే ఉన్నారు, అమెరికాలో అక్కడ గుండు గీయించుకుని ఉంటూ ఉంటారు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటే ఒక మంచి అయినటువంటి ఒక మార్చు తీసుకోవటానికి భావన ఉంటే చాలు, ఇంకేం చెప్పక్కర్లే మీరు, వాడు నుంచి ఉంటే చాలమ్మా. ఆ భావన ఒక్క వ్యక్తి లెక్చరర్గా ఉన్నటువంటి వదిలేసి ఈ యాంగిల్లో డెవలప్ అయినటువంటి వాడు, అది 1450 ఆ ప్రాంతం వాడు అంటే ఇప్పటికి 500 సంవత్సరాల కిందటి వాడు, వాడి సంవేదనలు ఇప్పటికీ నడుస్తున్నాయి కదమ్మా. బెంగళూరులో అయితే చెప్తున్నారు వాళ్ళు పిల్లలకి పెట్టేటటువంటి ఫుడ్ అద్భుతంగా ఇస్తున్నారు అక్షయ చేత. మంచి భావన ఉంటే ఇప్పుడే కాదురా, నీ తర్వాత వాళ్ళు నీ తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోండి. నారీ చేతనాన్ని లేపిన దాంట్లో బెస్ట్ మీరా. ఇప్పుడున్న వాళ్లలో మనం ఏమి చేయటానికి దానికి కష్టపడుతున్నాం, మీరా టైంలో మీకు అందులో రాజస్థాన్లో అందులో క్షత్రియ దాంట్లో ఆవిడ అసలు బయటకు రాగలదురా ఆవిడ, కానీ వచ్చింది. రావటం రావటంతో పాటు ఏ స్థితిలోకి తీసుకొచ్చిందంటే అక్బర్ అప్పుడు జహాపన ఈవిడ పనులు వినటానికి మెట్లు వేసుకుని ఈవిడ లెక్చర్స్ అవి వినటానికి వస్తూ ఉండేది. చిత మీరాబాయి భజనలు కానీ దాని గురించి కానీ నేను చెప్పటం లేదు, కానీ అలాంటి పరిస్థితుల్లో మీరాబాయి ఆ పని చేయగలిగితే ఈ కాలంలో ఉన్నటువంటి స్త్రీలు ఏం చేస్తున్నారు ఆలోచించుకోండి. నాలుగోది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది కొంచెం ఆవిడ లాంటిదే, మీరాబాయి లాంటిదే. కావేరీ నదిలో తీరం ఉండి తిరప్పావై అలాంటివి నేర్చుకున్నటువంటి అల్వారు బృందాన్ని తయారు చేసినటువంటి ఆవిడని సాగుతే చెప్తూనే ఉన్నాను నేను మీకు. కానీ గొప్పతనం ఇక్కడ అవంతా మీరు చదువుకున్నాక ఒక్క మాట గుర్తుంచుకోండి, శ్రీ చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు గురించి మనకు తెలుసు చాలా మంచి థింగ్ అని కదా. కానీ దాన్ని ఆ యాంగిల్గా తయారు చేసిన ఆవిడ ఈవిడ సంగతి మనకు గుర్తుండదు. తమాషాది పరమ పూజ్య గురుదేవులు పేజీ 20లో లాస్ట్ 4 లైన్స్ లో ఆ విషయం చెప్పారు. చేత పరమ పూజ్య గురుదేవులు అలా ఒక మాట అలా పాడేస్తే ఓ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. చేత శ్రీకృష్ణ దేవరాయలకి అలాంటి వాడు ఇప్పుడు మనకి చాలా పేరుంది కదా అంత గొప్ప మంచి కింగ్ అని, దానికి కారణం ఎవడం అంటే ఈవిడ. చూసుకోండమ్మా. దాని తర్వాత 5వది, ఇది మనం చాలాసార్లు వినేటటువంటి సంఘటనే. అశోకుడు, అశోకుడు మీకు తెలుసుగా ఎలాంటి వాడు సడన్ గా మారతాడు. ఇదంతా చెప్పటంలో పరమ పూజ్య గురుదేవులు చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకని ఈ భావ సంవేదనల గంగోత్రి అని చెప్తాడు ఆయన. ఈ భావ సంవేదనల గంగోత్రి ఎక్కడో బయట నుంచి రాదురా, ఎవడో బయట జరిగిన ఒక సంఘటన మీ లోపల ఉన్నటువంటి ఆ గంగోత్రాన్ని కదుపుతుందంతే. లేకపోతే దానికి అడ్డంగా ఉన్నటువంటి ఏదైనా ఒక రాయో ఏదో అడ్డంగా ఉంటే ఆ రాయిని త్రోసేస్తుంది. కానీ ఉండవలసింది ఎక్కడుంది అంటే నీలోనే, వ్యక్తిగతంగానే మనలో ఉండాలి. అది అందరికీ ఉంది, ప్రతి మనిషికి ఖచ్చితంగా భావ సంవేదనలో సంపర్పణ ఉన్నది, గంగోత్రి ఉన్నది. సరే, అశోకుడు సంగతి మీకు తెలుసు కదా, గందరగోళం చేశాక ఎంతో దేవుడికి తెలియాలి ఎంతమందిని చంపాడో వాడు. తర్వాత బౌద్ధిజంని ప్రపంచానికి తయారు చేసిన వాళ్లలో అతి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి అశోకుడు. ఇందులో ఆయన చివరి క్షణంలో ఇంకా నేనేం చేయగలనురా, ఎవరికి ఇవ్వలేను, డబ్బులు అవి ఇస్తాం సరే, కానీ నా అమ్మాయి నా అబ్బాయి నేను ఇచ్చేస్తున్నాను, మీరు కూడా ఈ పనులు చేయండి అని ఒక కింగ్ ఆ యాంగిల్లో తన పిల్లల్ని అబ్బాయి అమ్మాయిల్ని ఇచ్చినవాడు నాకు ఇంకొడెవడో అలాంటివి కనిపించలే. అసలు చూసుకోండమ్మా, ఇంకా కథ జాగ్రత్తగా చదువుకోండి, చాలా డీటెయిల్డ్గా చెప్పాడు గురువుగారు. దాంట్లో ఇంకా చాలా గొప్పదైనటువంటి వాడు 6వ వాడు కార్యశూరుడు. క్రైస్ట్ గురించి చెప్పాలరా, మీరే నాకంటే చాలా ఎక్కువ చెప్పగలరు. కానీ ప్రశ్న భావ సంవేదనల ఏంటి గంగోత్రి అని చదవాలి. కానీ క్రైస్ట్ గురించి చెప్పేదేమీ లేదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 2/3 ఆఫ్ ప్రస్తుతం హ్యూమన్ పాపులేషన్ ఇస్ క్రిస్టియన్స్. కొంచెం క్రైస్ట్ గురించి మనం కొంచెం గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా భారతదేశానికి వచ్చి ముఖ్యంగా పూరి దగ్గర, దాని తర్వాత ఆఫ్ కోర్స్ హిమాలయాల్లో ఉన్నటువంటి కొంతమంది దగ్గర, ఈజిప్ట్ దగ్గర క్రైస్ట్ నేర్చుకుని అప్పుడు వెళ్తాడు బ్యాక్కి. అది ఒక ప్లస్ పాయింట్. పరమ పూజ్య గురుదేవులు ఆ మాట రాయలేదు, నేను చెప్తున్నాను అది. కానీ క్రైస్ట్లో ఉన్నటువంటి చాలా చాలా గొప్పతనమైంది ఏంటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటి భావ సంవేదనలో అన్నది జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆయన ఏం చేశాడు, నా పేరు చెప్పలేనమ్మా, అక్కడ దేవాలయాల్లో డబ్బు అది అంతా పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళ పురోహితులుంటే వాళ్ళందరినీ కొరడ అది పెట్టి కొట్టి ఆ డబ్బులన్నీ తోసేసి బయటకు ఉంటేస్తాడు. తెలుసా అమ్మా ఆ సంఘటన మీకు? ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంతా భావ సంవేదనల గంగోత్రిలో చేయవలసినటువంటి పనులే అవంతా. క్రైస్ట్ మెయిల్గా చెప్పేటటువంటి చాలా మ్యాజికల్ టైం ఏంటి అంటే, అతి తక్కువ డబ్బు కానీ చాలా మందికి దాన్ని పంచుతాడు. తెలుసమ్మా సంఘటనలు మీకు? ఇవన్నీ నేను స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు కదా. అది భావ సంవేదనలో ఆ మ్యాజిక్ జరుగుతుంది. అందుకు ఇన్ని రకాలుగా పరమ పూజ్య గురుదేవులు చెప్పింది ఏంటి అంటే, కృష్ణుడి యొక్క జైలు నుంచి అందరు మహాత్ముల యొక్క జీవితంలో కూడా భావ సంవేదనలుంటే మ్యాజిక్లు మిరకల్స్ జరుగుతాయి. అది ఒక్కటి మీకు అర్థమవుతే చాలు. ఆ కథను అన్నీ మీరు చదివి ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన కొంతమందే చూపించాడు అక్కడ. దానికి కారణం కూడా ఉంది, అది మీరు ఆలోచించండి. ఇందుకు వాటినే సెలెక్ట్ చేసి ఆయన ఒక సీక్వెన్స్ లో చెప్పాడమ్మా పరమ పూజ్య గురుదేవులు. కానీ అవంతా ఇప్పుడు మనం దాని గురించి చెప్పే టైము లేదు. చెప్పినా నేను ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి వాళ్ళు ఏ యాంగిల్లో వస్తుంది అన్నది మళ్ళీ మీ ఇష్టం. అందుకని నేను దాన్ని చెప్పటం లేదు, లేకపోతే చెప్పటం నాకు ఇష్టమే అది. కానీ ఆ పుస్తకాలు ఏదో ఒక సీక్వెన్స్ లో చెప్పారు గురువు గారు. కానీ ఆ సీక్వెన్స్ మీరు మార్చుకోవచ్చు భావ సంవేదనలను. కాస్త జాగ్రత్తగా యాంగిల్ ఆలోచించుకోవటానికి హింట్ చేసి నేను చెప్తున్నది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భావ సంవేదనలు మీలో ఎంత గొప్పగా ఉంటాయో అన్ని మ్యాజిక్లు మీ జీవితంలో జరుగుతాయి. ఇప్పుడు మనం చదివిన వాళ్ళందరి జీవితాల్లోనూ అన్నిట్లోనూ ఏదో అనేక చమత్కారాలు జరిగాయి. ఎందుకు జరిగాయి? వాళ్ళకి భావ సంవేదనల వల్ల. అది అర్థం చేసుకోవటానికి ఇది చెప్పబడుతుందమ్మా. అంచేత మీరు ఎందుకు మ్యాజిక్లు జరుగుతాయి జీవితంలో అంటే భావ సంవేదనల వల్ల. అంచేత భావ సంవేదనలు మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే మ్యాజిక్ల మీద మ్యాజిక్లు జరుగుతాయి. చివరికి ఏ పరిస్థితికి వస్తుంది అంటే, నన్ను వ్యక్తిగతంగా చాలా చోట్ల చూశాను, గురువులు వాళ్ల చేతుల్లో జరిగినటువంటి మ్యాజిక్లు విని విని బోర్ కొడతాయి కూడా, అన్నీ జరుగుతాయి. అంచేత పరమ పూజ్య గురుదేవుల గురించి చెప్తున్నప్పుడు చాలా కష్టం అమ్మా. మన అందరి జీవితాల్లో పరమ పూజ్య గురుదేవులతో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉంటే ప్రతి వాళ్ళకి ఓ సీక్వెన్స్ ఉంటుంది. అలా ఎంతమంది ఉన్నారా? అది రాసుకుంటూ కూర్చుంటే ఏం లాభంగా? పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్తారు? ఆ భావ సంవేదనల గంగోత్రి మీలోనూ ఉంది, మీరు కనుక దాన్ని జాగ్రత్తగా పట్టుకుని చేయగలిగితే చాలా మ్యాజిక్లు చేయగలరు. సరే, క్రైస్ట్ దాటుతున్నాను నేను. గాంధీజీకి ముందు ఏకలా చెలోరే అనేది గురువు గారికి చాలా ఇష్టం. అది చెప్పింది రవీంద్రనాథ్ ట్యాగోర్. తమాషా ఏంటి అంటే, గాంధీలో జరిగేటటువంటిది ఒక సంఘటన నేను స్పష్టంగా చెప్తాను. నేను మీకు అప్పటికింకా మహాత్మా అవలేదు, ఆయన అప్పటికి కర్మవీరుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పే సంఘటన నేను చెప్తున్నప్పుడు, పరమ పూజ్య గురుదేవులు ఇస్తున్నటువంటి సంఘటన చెప్తున్నప్పుడు, అప్పటికింకా గాంధీ మహాత్మా గాంధీ అని ఇంకా చెప్పలేదు అందరూ. కర్మవీరుడు అని అందరికీ తెలుసు. ఏంటి సంఘటన జరిగింది అంటే, ఆయన ఒక నది ఒడ్డున ఒక యువతి కరెక్ట్ గా బట్టలు కరెక్ట్ గా లేవు అని చూస్తే బాధపడతాడు. బాధపడి సరే తనకి తన ధోతి ఇస్తాడు. ధోతి ఇచ్చాక ఏంట్రా ఇందుకు ఇలాగ నువ్వున్నావు, కాస్త చూసుకో అంటే, అసలు నాకున్నది దొక్కతేనమ్మా, అంతకంటే నా దగ్గర ఏం లేవు అని చెప్తే ఏడుస్తాడు, బాధపడతాడు. భావ సంవేదన అంటే ఇప్పుడు అర్థమైందమ్మా మీకు, అందుకు ఈ విషయం చెప్పేది. చాలా మందికి బట్టలు అవి లేనటువంటి వాళ్ళకి చాలాసార్లు మీరు కూడా హెల్ప్ చేయటానికి మనం బట్టలు అవి కూడా చేసుకుని అది కూడా వెయిట్ చేసుకుని ఇస్తూ ఉంటాము. గాంధీ గారికి జరిగింది ఆ సంఘటన. సరే తన బట్ట ఇస్తాడు, కానీ వచ్చాక చేసిన మాట ఏంటో గుర్తుంచుకోండి. అప్పుడు ఆయనకు అర్థమైంది, మన భారతదేశంలో కొన్ని లక్షల మందికి తిట్టుకోవటానికి బట్ట లేకపోతే నేను ఎలాగమ్మా అలా ఉంటాను అని చెప్పి తన పంచని రెండు భాగాలు చేసుకుని అప్పటి నుంచి అదే వేసుకునేవాడు ఆయన. అప్పుడు చాలా మంది ఒక క్వశ్చన్ వేశారు, లండన్ వెళ్లాల్సి వస్తుందమ్మా మీరు క్వీన్ దగ్గరికి, నాకేం సంబంధం, నేను అలాగే వెళ్తాను అంది. తెలుసు కదా అర్థమవుతుంది కదా. తేడా భావ సంవేదనలో తేడా అర్థమైందమ్మా. మన ఏదో బాధపడుతో మన దగ్గర ఉన్న ఏదో తిండాల మీద పడేసి అమ్మ అది ఇవ్వటం చేసుకోండి అమ్మా, అది అపమానం చెప్పడం లేదు నేను. కానీ గాంధీకి మనకి ఉన్న తేడా మీకు అర్థమైంది కదా. ఆయనకి అన్నీ ఉన్నాయి ఉంచుకోగలడు, అప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి చాలా బట్టలు ఇవ్వగలడు, బట్టలు అవి ఇవ్వగలడు. కానీ నా భారతదేశంలో తినటానికి బట్ట లేనివాడు ఉన్నంత వరకు బట్టలు లేకపోతే నేను ఎందుకు వేసుకోవాలా? గాంధీ అయ్యాడు, మహాత్ముడు అయ్యాడు, తేడా అంతే అమ్మా. భావ సంవేదన మీ జీవితం యొక్క స్పీడ్ అర్థమైందమ్మా. కొంచెం అలాంటివి చదువుకోండమ్మా, అలాంటివి చాలా చాలా ఉంటాయి. దాని తర్వాత ఒక జడ్జి చాలా డబ్బు ఉన్నవాడు, అన్ని ఉన్నవాడు కూడా వదిలేసి హరిజనుల గ్రామం అనాలా ఏమంటారు వేడలో ఉండి అక్కడే వాళ్లతో జీవితమే వాళ్ళ జీవితానికి జీవితాలు అవి అంతట. ఈ కథలు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇందుకు ఆ కథలే గురువుగారు పెట్టాడు అనేది ఆలోచించుకోండి. జై గురుదేవ్.